చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఇవదే కాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చిన్నాం తండ్రి. మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి మీ వార్తను మాకు దయచేయండి. మేము ఏ మార్గంలో నడవలనో, ఏ విధంగా ముందుకు సాగవలనో అన్ని విషయములలోనూ ప్రభువా మేము మిమ్మును మాదిరిగా కలిగి మీ యొక్క బిడ్డల వైపు చూచుచు వారు మాకు విడిచి వెళ్ళినటువంటి మాదిరి బ్రతుకును అనుకరించుచు మేము బ్రతికేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొలసైలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనములు చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘమునకు ఒక పత్రికను వ్రాస్తూ దానిలో క్రీస్తు యేసు దాసుడైనటువంటి ఎపఫ్రాను గురించి తెలియజేస్తూ అతనిని గురించి ఇచ్చుచున్నటువంటి సాక్ష్యముగా ఇది మనం కనుగొనగలము. ఇక్కడ పౌలు కొలస్సీ సంఘమునకు పత్రిక రాస్తూ తాను వారికి చెప్పవలసిన విషయాలు అన్ని చెప్పేసిన తర్వాత వారికి తెలిసినటువంటి వారు తన యొద్ద కొందరు ఉన్నట్లుగా, వారి నుండి వీరికి వందనాలు, అంటే కొలస్సీ సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తూ వారిని గురించినటువంటి కొద్ది సమాచారమును ఈ పత్రికలో రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాంటి వారిలో ఒకడే ఈ ఎపఫ్రా. చదువుబడినటువంటి భాగములో పౌలు ఎపఫ్రాను గురించి వ్రాస్తూ తాను కొలస్సీ సంఘం కొరకై భారముతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ పరిచర్యలో అనేకమైనటువంటి రకములైన పరిచర్యలున్నాయి. వాటిలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, అనేక మంది ఎక్కువగా లక్ష్య పెట్టనిది, ప్రార్థన పరిచర్య. ఈ పరిచర్యను నీవు ఒంటరిగా చేయవచ్చు, లేకపోతే కొందరితో కలిసి చేయవచ్చు. నీవు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రార్థన ఆత్మతో నిండిన వాడివైనట్లయితే ఈ పరిచర్య నీవు చేయగలిగినటువంటి వాడవై ఉంటూ ఉంటావు. క్రైస్తవ విశ్వాసులముగా మనము ఒకరికొకరము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. అది మన బాధ్యత. గ్రూప్ ప్రేయర్స్లో వ్యక్తుల కోసం, సంఘ సముదాయాల కోసం ప్రార్థన చేసేవారముగా మనం ఉంటాం. అయితే వ్యక్తిగత లేక ఏకాంత ప్రార్థనలలో సాధారణంగా సంఘముల కొరకు ప్రార్థన చేయటం అనేటువంటిది అరుదుగా జరుగుతూ ఉంటుంది. వ్యక్తుల కోసం అయితే ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ సంఘముల గురించి మన ఏకాంత ప్రార్థనలలో ప్రార్థన చేయటం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. మనం ఒక ప్రదేశంలో, ఒక సంఘంలో రక్షింపబడి ఉండవచ్చు, కానీ కొంతకాలమైన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి రావచ్చును. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క మొదటి ప్రదేశమును విడిచి రెండవ ప్రదేశమునకు మనం వెళ్ళిపోయిన తర్వాత మొదటి ప్రదేశమును గురించి కొంతకాలం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం, వారిని గురించి తలస్తూ ఉంటాం. అయితే కాలం గడిచిన కొందని ఏం జరుగుతుందంటే వారిని గురించి నెమ్మదిగా మర్చిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వారి నిమిత్తమై బాధ్యతగా ప్రార్థన చేయటం అనేటువంటిది కూడా మనం తగ్గించి వేస్తాము. ఈ సమయం ఎక్కువైనట్లయితే అది పూర్తిగా మానివేయటం కూడా కొన్ని సందర్భాల్లో జరగవచ్చు. సాధారణంగా కొందరు మనల్ని ప్రార్థన కోసం అభ్యర్థిస్తూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి అని కోరేటువంటి వారు ఉంటూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా ఇతరులను ప్రార్థన కోసం అభ్యర్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది ఎప్పుడూ జరగకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటం అనేటువంటిది ఇతరులు మనల్ని కోరినందువలన వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఇతరులు వారు కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు మనకు ఉత్తరం రాసో లేకపోతే ఫోన్ చేసి తెలియజేయటం వలన మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పటం వలన వారి కోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా, వారి కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో కొందరి కొరకు మనము వారు అడిగినా అడగపోయినా తప్పనిసరిగా వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారమై ఉంటూ ఉంటాం. ఉదాహరణకు మన పిల్లలు బాగా ఎదిగినటువంటి వారు, వివాహాలు అయిపోయినటువంటి వారు ఉన్నట్లయితే వారు మన నుండి దూరదూరంగా వేరే ప్రదేశాల్లో వారి వారి కుటుంబాల్లో స్థిరపడిపోయి ఉంటున్నప్పుడు వారు మనల్ని ఎప్పుడూ మా కోసం ప్రార్థన చేయండి అని అడగకపోయినప్పటికీ తల్లిదండ్రులంగా మనం వారి కొరకు తప్పనిసరిగా ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఇది ప్రార్థన అడగకపోయినప్పటికీ కోరకపోయినప్పటికీ మనం చేసేటువంటి వాటికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఈ విధంగా కొందరి విషయమే మనము ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం, కొందరి విషయమే వారు అడిగినప్పుడు మాత్రమే ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. సాధారణంగా మనుషులు ప్రార్థన కోరేది ఎప్పుడు కోరుతూ ఉంటారంటే, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారు అవసరతలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, ఏ మార్గమును పోవాలో తెలియనటువంటి క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు వారు ప్రార్థన కోసం అభ్యర్థిస్తూ ఉంటూ ఉంటారు. పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు, అందరూ ఇంటిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సజావుగా సాగిపోతున్నప్పుడు దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, ఆయన యొక్క సన్నిధి గుర్తురాదు, వాక్యం గుర్తురాదు. కానీ పరిస్థితులు ఎప్పుడైతే కొంచెం తారుమారవుతాయో, ఎప్పుడైతే మనం కొంచెం ఆసుపత్రికి వెళ్ళటము, ఎవరికో ఇబ్బంది కలగటము, పిల్లకు పెళ్లి కాకపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయో, అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు గుర్తొస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు దేవుడు తప్ప మనకి సహాయం చేసేటువంటి వారు ఇంకెవరు లేరు అని ఆ యొక్క కంక్లూషన్కి మనం వచ్చిన తర్వాత, అప్పుడు ఫలానాయన ప్రార్థనాపరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన కోసం కోరినట్లయితే ఆయన ప్రార్థన చేస్తే మా యొక్క అవసరాలు తీరుతాయేమో అనేటువంటి ఉద్దేశం చేత ఇతరులకు ప్రార్థన చేయమని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి వారుగా వారి నోరు తెరచి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసేటువంటి వారుగా చాలా మంది ఉండరు. ఇది కష్ట పరిస్థితులలో సహా వారు చేసేటువంటిదిగా ఉంటుంటుంది. కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే, కష్ట పరిస్థితులలో వారు మోకాళ్ళు వంచుతారు, ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు. అయితే దేవుడు వారి మాట విని వారికి సహాయమును పంపిన తర్వాత, అతి కొద్ది కాలంలోనే వారు పరిస్థితులన్నీ మామూలుగా మారిపోయిన తర్వాత వారు మరలా వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది దాదాపు అందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఒకసారి జరిగినటువంటి ఇదిగానే ఉంటూ ఉంటుంది. ఇది విశ్వాసులలో సహితము కొన్నిసార్లు జరుగుతూనే ఉంటూ ఉంటుంది. వారు ప్రార్థనలు కోరి దేవుడు వారి యొక్క ప్రార్థనలను విని ఆ ప్రార్థనలకు జవాబులను అనుగ్రహించిన తర్వాత కష్ట సమయంలో ప్రభువును వెతికినట్లుగాను, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లుగాను, కష్టములు తీరిపోయిన తర్వాత వారు చేసేటువంటి ప్రార్థనలైనా, వారు దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ యొక్క సమయమైనా ఉండదు. సగటు క్రైస్తవుడు చేసేటువంటి ప్రార్థనలలో ఎక్కువ భాగం ఇహపరమైనటువంటి అవసరాల కోసం మాత్రమే ఉంటూ ఉంటాయి. అంటే మా ఇంట్లో దీవెన దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కరుణించండి, ఏ అపాయంలో పడకుండా కాపాడండి, ఇలాంటి ప్రార్థనలు అనేటువంటివి సగటు క్రైస్తవులు అనేటువంటి వారి దగ్గర నుంచి మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. అయితే విశ్వాసులలో సహితము వారిలో సరైనటువంటి పునాది లేకపోయినట్లయితే వారి యొక్క హృదయాంతరంగములో ప్రభు ఎడల సరైనటువంటి ఆ రక్షణ అనుభవం అనేటువంటిది సరిగా పడకుండా ఉన్నట్లయితే వారు చేసేటువంటి ప్రార్థనలను కూడాను ఈ రకమైనటువంటివై ఉంటూ ఉంటాయి. నేను కొంతమంది ప్రార్థనలను విన్నాను. వినప్పుడు వారు చేసేటువంటి ప్రార్థనలను నేను విన్నప్పుడు చిన్నపిల్లలకి మనం తల్లిదండ్రులుగా నేర్పిస్తూ ఉంటాం. చిన్నప్పుడు వారు అన్నం తినే ముందు ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది, పడకకు వెళ్లే ముందు ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది, చిన్న చిన్న ప్రార్థనలు వారికి తగినట్లుగా నేర్పిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయో ఈ విశ్వాసులు చేసేటువంటి ప్రార్థనలు సహితం కొంతమంది అలాగే ఉంటూ ఉంటాయి. ఆ ప్రార్థనలను మనం విన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఏమిటి ఈ యొక్క సహోదరునికి ఇంతకన్నా ప్రార్థన చేయగలిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశములు ఏమీ లేవా, వాణ్ణి దీవించండి, వీరిని దీవించండి, వాణ్ణి కాపాడండి, వీరిని కాపాడండి అని అడిగేటువంటి ఆ యొక్క అభ్యర్థన తప్ప తన యొక్క హృదయాంతరంగంలో కావలసినటువంటి ఆ సంపూర్ణత విషయమై ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం తనకేం కనపడలేదా అని మనం ఒక్కోసారి ఆశ్చర్యపడుతూ ఉంటాం. అయితే ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. వీరు ఆత్మలో ఎంతో ఎదుగవలసినటువంటి అవసరం ఉన్నది. కొందరు తమ యొక్క ఆత్మీయ స్థితిని గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఇతరులు తమ కన్నా ఆత్మీయంగా హీనమైనటువంటి దశలో ఉన్నారని చెప్పి వారి కొరకు ప్రార్థించేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. వీరికి వీరే ఎంతో ఆత్మీయ అవసరతలో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ వారి నిమిత్తం వారు ప్రార్థన చేసుకునేటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఇతరుల యొక్క తప్పులు మాత్రం వారికి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. లేనటువంటి తప్పులు సహితము ఉన్నట్లుగా వారు చూస్తూ ఎదుటి వారి కొరకు ప్రార్థించేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు కొంతమంది అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే, మనం స్వనీతి పరులమైనట్లయితే మనం నేర్చుకునేటువంటిది ఈ లోకంలో ఏమీ ఉండదు. మరి ముఖ్యంగా ఆత్మీయ పరిస్థితులలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనంటే ఎన్నడూ కూడా స్వనీతి పరులమై ఉండకూడదు. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎపఫ్రా గురించి మాట్లాడుతూ, తాను కొలసీ సంఘములోని సభ్యుల కొరకు ఎడతెగక ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఒకరి నిమిత్తం మనం ప్రార్థించాలంటే మొదటిగా ప్రార్థన యందు మనం నమ్మిక ఉంచేటువంటి వారమై ఉండాలి. తర్వాత దాని శక్తి తెలిసినటువంటి వారమై ఉండాలి. ప్రార్థన యందు మనకే నమ్మకం లేకపోయినట్లయితే ప్రార్థనను దేవుడు విని దానికి జవాబును అనుగ్రహిస్తాడు అని దాని యొక్క శక్తిని మనం తెలుసుకునని వారమై ఉన్నట్లయితే మనము ప్రార్థన చేయలేము. కాబట్టి మొదటిగా ప్రార్థన యందు నమ్మిక గల వారంగా ఉండాలి. ఆ తర్వాత దాని శక్తి కూడా తెలిసినటువంటి వారమై ఉండాలి. ఇక రెండవది, ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో వారి ఎడల మనకి హృదయంలో భారం అనేటువంటిది ఉండాలి. వారి అవసరతను గుర్తించిన వారమై ఉండాలి. వారిని ప్రేమించేటువంటి వారమై, వారి ఆత్మీయ ఎదుగుదల ఆవశ్యకతను గుర్తించిన వారమై ఉండాలి. వారి నిమిత్తం సమయాన్ని వెచ్చించేటువంటి వారంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే తప్ప మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయలేము. వారి ఎడల మొట్టమొదటిగా హృదయంలో భారం ఉండాలి. అయ్యో, ఈ వ్యక్తి ఇలాంటి పరిస్థితులలో వెళుతున్నాడా, ఇతని విశ్వాసాన్ని పోగొట్టుకునకుండా ఉండాలి, వీటి వలన తను కదిలిపోకుండా ఉండాలి అని వారి ఎడల భారం ఉండాలి. వారి యొక్క అవసరతను నీ అవసరతగా గుర్తించినటువంటి వాడవైనా ఉండాలి. చాలా మంది ప్రార్థన కోరినప్పుడు వారి కొరకు ఏదో మాట వరుస కోసం ఏదో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటారే తప్ప, వీరికి అదే విధమైనటువంటి అవసరత కలిగినప్పుడు వీరు తమ అవసరత నిమిత్తమై ఏ విధమైన ప్రార్థన చేసుకుంటారో, ఏ విధంగా ఉపవాసం ఉండి ఏ విధంగా సిన్సియర్గా ప్రార్థన చేస్తారో, అలాంటి ప్రార్థనలను ఇతరుల నిమిత్తమై చేసేటువంటి వారుగా ఉండరు. అది ఎప్పుడు చేయగలుగుతారంటే, వారి యొక్క అవసరతను వీరి అవసరతగా గుర్తించిన వారై ఉన్నప్పుడు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారిని ప్రేమించేటువంటి వారైతేనే ఆ విధంగా చేయగలుగుతారు. ఆ తర్వాత వారి ఆత్మీయ ఎదుగుదల యొక్క ఆవశ్యకతను గుర్తించిన వారై ఉంటేనే వారి ఆత్మీయ పరిస్థితి నిమిత్తము, వారి ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండగలము. వారి నిమిత్తము మన సమయాన్ని వెచ్చించేటువంటి వారమై ఉండాలి. చాలా మంది ఏమంటారండి, ఏమండి నాకున్నటువంటి సమయం నాకే సరిపోవటం లేదండి, నా యొక్క పొందే ఎన్నో మిగిలిపోతున్నాయండి, నేను చేయవలసినటువంటి పనులు చేయకుండా ఎన్నో ఆగిపోతూ ఉన్నాయండి, ఒక్కరోజు కూడా కనపడతలేదండి, నేను వాటికి స్పెషల్గా వెళ్ళి అటెండ్ అవుదామని, వాటిని గురించి ఆలోచిద్దామంటే నాకు సమయమే దొరకట్లేదండి అని చెప్పేటువంటి వారు ఉంటారు. ప్రార్థన చేయటానికి నువ్వు ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. నీకు ఖాళీ సమయం అనేటువంటిది బస్సులో వెళ్ళేటప్పుడు ఖాళీ సమయమే, అక్కడ నువ్వు ప్రయాణం చేస్తున్నావే గాని ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకోవటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. కళ్ళు మూసుకుని ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే మనము దినములో ఎన్నో గంటల పాటు ప్రార్థన చేయగలిగినటువంటి వారమై ఉండగలము. ఎప్పుడంటే మనకి మనసు అనేటువంటిది ఉంటే, మనకు ప్రార్థన చేయాలనేటువంటి ఆశ ఉన్నట్లయితే, మన మీద ప్రార్థనాత్మ అనేటువంటిది నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మనము ఆ విధంగా ఉండగలిగినటువంటి వారమై ఉంటాం. ఒకరి కొరకు మరొకరు ప్రార్థించేటువంటి వారిలో కొన్ని తరగతులు మనం చూడవచ్చు. కొందరు ఎలా ఉంటారంటే, తమ ఆత్మీయ ఎదుగుదలను జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరుల కోసం ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరు సరైనటువంటి విశ్వాసులుగా ఎదగగలరు. ఎందుకంటే మొదటిగా నీవు సరైనటువంటి విశ్వాసిగా లేకపోయినట్లయితే, నీవు మరి యొక్క విశ్వాసిని సరైనటువంటి విశ్వాసిగా ఎదుగునట్లుగా నీవు నడిపించలేవు, తన నిమిత్తము ప్రార్థన కూడా చేయలేవు. కాబట్టి మొదటగా నీవు నీ జీవితమును కాపాడుకుంటూ సరైనటువంటి విధంగా ప్రభువు యొక్క వెలుగులో సరిచూచుకుంటూ దానిని సరిచేసుకుంటూ నీవు ప్రభువు కోరేటువంటి విధంగా ముందుకు సాగేటువంటి విశ్వాసమై ఉండాలి. ఆపిమ్మట ఇతరుల కొరకు కూడా నీవు భారంతో ప్రార్థన చేసేటువంటి వాడివై ఉండాలి. ఎందుకంటే ప్రభు అది నీ యొక్క భుజముల మీద పెట్టినటువంటి భారమై ఉన్నది. ఇంకొందరు ఎలా ఉంటారంటే, తమ ఆత్మీయ స్థితిని పక్కన పెట్టేసి వాళ్ళేదో భక్తి పరులుగా కనపడాలని చెప్పి వారి ప్రశంసల కోసం, అంటే ఎవరైతే వారిని ప్రార్థన కోరారో వారి యొక్క ప్రశంసల నిమిత్తమో లేకపోతే వీళ్ళు ప్రార్థన చేయటం చూసినటువంటి వారి యొక్క ప్రశంసల కోసమో వారు గొంతెత్తి ప్రార్థన చేసేటువంటి వారుగా కనపడుతూ ఉంటారు. అంటే వీళ్ళని చూసినటువంటి వారు, ఆ ఎంత భారమండి ఈయనకి, ఎంత మంది కొరకు ప్రార్థన చేస్తున్నాడండి, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పుకునేందుకు, వారికి అలాంటి అభిప్రాయం మనం కలిగించేందుకు ప్రార్థన చేసేటువంటి వారుగా కొన్నిసార్లు మనం ఉండొచ్చు. ఇలాంటి వారు త్వరలోనే బయటికి వచ్చేస్తూ ఉంటారు. బయటికి రావటం అంటే వీరి యొక్క విశ్వాస జీవితం అనేటువంటిది సరైనటువంటి పునాది లేదు. వీరి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి వీరు సరిగా చూసుకుంటలేదు, దానిని చక్క పెట్టుకోవటం లేదు, అది ఉండవలసిన రీతిగా దానిని సరిగా మెయింటైన్ చేసుకోవటం లేదు. అయితే ఇతరుల యొక్క ప్రశంసల నిమిత్తము వారి కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. ప్రస్తుతము పౌలు మాట్లాడుతున్నటువంటి ఎపఫ్రా గురించి మనం చూసినట్లయితే, తనను ప్రార్థన నిమిత్తం కొలసీ సంఘం కోరినదో లేదో మనకు తెలియదు, కానీ ఎపఫ్రా మాత్రం వారి నిమిత్తము ప్రార్థిస్తున్నట్లుగా పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఆ సంఘము నిమిత్తము ఏ విధంగా తాను ప్రార్థిస్తూ ఉన్నాడు అనేటువంటిది పౌలు చెప్పినటువంటి మాటలను మనం గమనించినట్లయితే మనకేం తెలుస్తుందంటే, ఎపఫ్రా ఇహ సంబంధమైన విషయములను గురించి కాదు గాని వారి ఆత్మ సంబంధమైనటువంటి విషయములను గురించి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా మంది మనలను ప్రార్థనలను కోరేటువంటిది, మనం ప్రార్థించేటువంటిది కూడా ఇహ సంబంధమైనటువంటి విషయములే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి విషయములను గురించి ప్రార్థించమని అడిగేటువంటి వారు తక్కువగానే ఉంటూ ఉంటారు. ఆ విధంగా వారి నిమిత్తమై వారు చేసుకునేటువంటి ప్రార్థనలు తక్కువగానే ఉంటూ ఉంటాయి. అయితే ఎపఫ్రా ఇక్కడ ఆ సంఘస్థుల నిమిత్తం ప్రార్థిస్తూ వారు ఆత్మలో ఎదగవలెనని, పరిపూర్ణతను సాధించవలెనని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తాను చేసినటువంటి ప్రార్థనలో మూడు ప్రధాన అంశములు ఉన్నాయి. తాను ఏ విషయముల నిమిత్తమై ప్రార్థించాడు అనేటువంటి దాన్ని గురించి మనం చూసినప్పుడు, మొట్టమొదటిది సంపూర్ణులు కావలెనని, అంటే ఆ కొలసీ సంఘస్థులు సంపూర్ణులు అంటే ఆత్మీయంగా సంపూర్ణులు కావలెనని ప్రార్థించాడు. రెండవది దేవుని చిత్తాన్ని గురించి నిశ్చిత కలిగిండు నిమిత్తము ప్రార్థించాడు. మూడవది ఆ సంఘస్థులు నిలకడగా ఆత్మలో ఉండవలనని ప్రార్థించాడు. ఈ మూడు విషయాలు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశములు. ఈ అంశములను మనము విన్నప్పుడు ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి తనకు తానే చాలా ఉన్నతమైనటువంటి మెట్టులో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే వీటి నిమిత్తమై ప్రార్థించేటువంటి వారు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. ఇవి విశ్వాస జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి మెట్టులో ఉన్నటువంటి వారికి తెలిసేటువంటి, వారు జనరల్ గా ప్రార్థించేటువంటి అంశములు అయి ఉంటూ ఉంటాయి. తాను కొలసీ సంఘస్థులు అందరూ కూడా ఈ యొక్క మెట్టులోనికి లేవాలననేటువంటి ఉద్దేశం చేత ఎంతో విజన్ కలిగినటువంటి వాడై, భారం కలిగినటువంటి వాడై ఈ యొక్క అంశముల నిమిత్తం తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మూడు మాటల గురించి మనము ఆలోచిద్దాం. మొదటిగా తాను వాడినటువంటి మాట ఏంటంటే సంపూర్ణులు కావలెనని. కొలసీ సంఘస్థులు ఆత్మీయ రీతిగా సంపూర్ణులు కావాలనని తాను ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ విశ్వసించుట వేరు, ఆత్మీయ రీతిగా సంపూర్ణులుగా ఎదుగుట వేరు అనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి విషయము. ఒక సందర్భంలో యేసు ప్రభు యొద్దకి రిచ్ యంగ్ రూలర్ రావటం జరిగింది. ధనికుడైనటువంటి యవనుడైనటువంటి ఒక అతను వచ్చి ప్రభుతో మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భములో ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, నీవు పరిపూర్ణుడవగుటకు కోరినేడల అనే మాటను ప్రభు వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ వ్రాయబడి ఉన్నదంటే మత్తయి సువార్త 19:16-24 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ విషయం వ్రాయబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఒకసారి ఆ యొక్క భాగాన్ని చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొకడే, నీవు జీవములో ప్రవేశింప కోరినేడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలే నీ పొరుగు అనిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరినేడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెనను. ఇక్కడ మనం చూచినట్లయితే యేసుక్రీస్తు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినేడల అనే మాట ఉపయోగించాడు. ఆయన ఆ యవనస్తునితో మాట్లాడుతున్నటువంటి సందర్భములో ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఆ యొక్క అంశములను గురించి ప్రస్తావించినట్లుగా మనం చూసాం. అయితే అతనేమన్నాడంటే, వీటన్నిటిని బాల్యము నుండి అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదువేంటి అని అడిగాడు. అయితే ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరినాడలా అనేటువంటి మాట వాడాడు. కాబట్టి ధర్మశాస్త్రమును ఆచరించటం అనేటువంటిది, నమ్మటం అనేటువంటిది వేరు, ప్రభువు ఉన్నాడని ఆయన శక్తివంతుడని నమ్మటం అనేటువంటిది వేరు, అయితే ఆయనలో పరిపూర్ణతను సంపాదించుకోవటం అనేటువంటిది మరి ఒక ఉన్నతమైనటువంటి మెట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏదో రక్షణ పొందామండి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాము అని సంబరపడిపోవటం కాదు, ప్రభువును ఎరిగి ఉన్నాము మంచిది. అయితే ఆ తర్వాత ప్రభువులో ఉన్నటువంటి ఎన్నో విషయములను, లోతైన విషయములను, ఆత్మీయ విషయములను నీవు తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నీవు ఆత్మీయ రీతిగా పరిపూర్ణుడవు కాగలిగినటువంటి వాడవై ఉంటావు. జీవితాంతం దానిని నేర్చుకుంటూనే ఉంటాము, ప్రభువుని ఇంకను ఎరుగుతూ ఉంటాము, ప్రభు యొక్క కృపలో ఇంకను ఎదిగేటువంటి ఎన్నో మెట్లు ఉంటూ ఉంటాయి. ఈ సంపూర్ణులుగా ఎదగటం అనేటువంటిది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని మనం గమనించాలి. ఇది ఏదో ఒక రెండు రోజులకు, కొద్ది దినములకు పరిమితమైనటువంటిది కాదు. మనము ఎంతకాలం అయితే బ్రతికి ఉంటామో అంతకాలము దీనిలో మనం ఎదుగుతూనే ఉంటూ ఉంటాము. నువ్వు ఎదిగేటువంటి మనస్సు కలిగినట్లయితే, నువ్వు నేర్చుకునేటువంటి మనసు కలిగి నేర్చుకునేటువంటి వాడవు, ఎదిగేటువంటి వాడవు అయినట్లయితే దీనిలో అపజయములు జయములు అనేటువంటివి కలిసి ఉంటూ ఉంటాయి. అంటే ఈ సంపూర్ణత కోసం ఎదిగేటువంటి ప్రాసెస్ లో మనకి జయములు ఉంటాయి, అపజయములు ఉంటూ ఉంటాయి. అయితే జయములను అపజయములను రెండిటిని ఉంచినటువంటి ప్రభు యొక్క చిత్తమును మనం గ్రహించి వాటిలో మనం నేర్చుకునవలసినటువంటి విషయములను నేర్చుకుంటూ ముందుకు సాగేటువంటి వారంగా మనం ఉండాలి. విశ్వాసములో ఎంత పెద్దవారైనప్పటికీ, విశ్వాసములో ఎన్నో ఏళ్ల నుండి ప్రభుతో సన్నిహితంగా నడుచుచున్నటువంటి వారు ఉన్నప్పటికీ తమ లెవెల్లో వారు చేసేటువంటి పొరపాట్లు అనేటువంటివి ఉండవచ్చును. కాబట్టి మనము ఎల్లప్పుడూ మెళకుగా లేకపోయినట్లయితే తప్పటడుగు వేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలా ఎదిగేటువంటి సమయంలో, అంటే ఆత్మీయరీతిగా సంపూర్ణులుగా ఎదిగేటువంటి సమయంలో, మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణతో ఎదురు చూచేటువంటి వారమై ఉండాలి. విశ్వాసం అనేటువంటిది మూలరాయి. మనము పునాది ఎంత గట్టిగా వేసుకుంటామో, మూలరాయి ఎక్కడైతే పడుతుందో, దాని మీద పునాది అనేటువంటిది ఎంత గట్టిగా అయితే పడుతుందో, దానిని ఆధారంగా నీ యొక్క విశ్వాస జీవితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణతో ఎదురు చూచేటువంటి వారంగా మనం ఉండాలి. రెండవది, మనము సంపూర్ణులుగా ఎదగదలిచినట్లయితే మనకు టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది ఉండాలి. అంటే మనకు నేర్చుకునేటువంటి ఆ యొక్క మనసు అనేటువంటిది ఉండాలి. గర్విష్ఠులంగా ఉండకూడదు. కొందరికి ఆ వీరు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి ఆ యొక్క తత్వంతో ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకునేటువంటి వారుగా ఉండరు. నువ్వు వినేటువంటి వాడవై ఉండాలి, ఆలోచించేటువంటి వాడవై ఉండాలి, ఇతరుల యొద్ద నుండి నేర్చుకునేటువంటి ఆ యొక్క మనసు కలిగినటువంటి వాడవై ఉండాలి. తర్వాత దేవునితో ఎప్పుడు టచ్ కలిగినటువంటి వాడవై ఉండాలి. విద్యుత్ శక్తి అనేటువంటిది తెగ తెగిపోతే ఆ తెగిపోయినటువంటి తీగలోనికి విద్యుత్ ప్రవహిస్తుందా? ప్రవహించదు కదా. అది ఎప్పుడు ప్రవహిస్తుందంటే కేవలము ఈ తీగ అనేటువంటిది ఆ మెయిన్ లైన్ తో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క తీగలోనికి విద్యుత్ అనేటువంటిది రాగలుగుతుంది. అదేవిధంగా విశ్వాస జీవితంలో ప్రభుతో టచ్ అనేటువంటిది మనకి ఎప్పుడు కావలసినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇక సంపూర్ణులుగా ఎదుగుటలో నేర్చుకునుట, నేర్పించుట అనేటువంటివి రెండు కూడా తగిన విధంగా ఇమిడి ఉంటాయి. అంటే మనం కొన్నిసార్లు నేర్చుకునేటువంటి వారంగా ఉంటాము, కొన్నిసార్లు ఇతరులకు నేర్పేటువంటి వారంగా కూడా ఉంటాము. ఈ సంపూర్ణత కోసం ఎదిగేటువంటి దశలో ఈ రెంటిలోనూ తప్పుదారి పట్టించేటువంటి అనేకమైనటువంటి పొంచి ఉన్న ప్రమాదాలు ఉన్నాయి. అంటే చాలా చాలా జాగ్రత్తగా మనము ఈ రెండు విషయాల్ని డీల్ చేయవలసి ఉంటుంది. బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. కొంతమంది నేర్పించే వైపే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు నేర్చుకునేటువంటిది ఏమీ పట్టించుకోరు. కొంతమంది ఇక నేర్చుకుందామలే అని అసలు నేర్పించకుండానే పూర్తిగా వదిలేస్తుంటారు. ఈ రెండు సరైనటువంటివి కావు. ఈ రెంటి మధ్యన బ్యాలెన్స్ అనేటువంటిది జాగ్రత్తగా చూచుకుంటూ భయముతోనూ వణకతోనూ మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత సంపూర్ణుడిగా ఎదుగుటలో వ్యక్తిగతం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది, సంఘం అనేటువంటిది, సమాజం అనేటువంటిది, ఈ అంశాలన్నీ కూడాను మిళితమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. అంటే సంపూర్ణులుగా ఎదివేటువంటి ఈ యొక్క ప్రాసెస్ లో నీ వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘంతో నీవు కలిసి ఉండేటువంటి ఆ జీవితము, సమాజంలో నీ యొక్క జీవితము అనేటువంటి అంశాలన్నీ కూడాను వాటి వాటి ఏరియాస్ లో అవి ఉండవలసి ఉంటుంది. ఈ ఏరియాస్ అన్నిట్లో కూడాను నీవు జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉన్నది. ఇప్పటి వరకును మనం చూసినటువంటిది సంపూర్ణులు అగుట అనేటువంటి ఆ మాటను గురించి మనం చూచాం. ఇది ఎపఫ్రా కొలసీ సంఘస్థులను గురించి తాను ప్రార్థించినటువంటి మూడు విషయములలో మొట్టమొదటి వారు సంపూర్ణులు కావాలని అనేటువంటిది. ఇక రెండవది ఏంటంటే దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై వారుండాలని తాను ప్రార్థించాడు. అంటే దేవుని చిత్తమును వారు తెలుసుకునేటువంటి వారై ఉండాలని, దేవుని చిత్తమును వారు చేసేటువంటి వారై ఉండాలని, దానిలో కొనసాగేటువంటి వారై ఉండాలని వారి నిమిత్తమై ప్రార్థించాడు. దేవుని చిత్తం అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసికి పరిచయం అనేటువంటి మాటే. దేవుడు అనాది కాలము నుండి, పాత నిబంధన కాలము నుండి తన చిత్తమును తన యొక్క భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు తెలుసుకొని దాని ప్రకారము వారు కొనసాగవలెనని ఆది నుండి కూడాను ఆశించాడు, ఇప్పటికీ ఆశిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా నీవు నీ యొక్క ఇష్టానుసారంగా నీ యొక్క కార్యములను జరుపుకొనుటగాక ప్రధానమైనటువంటి అన్ని కార్యములలోనూ నీవు ప్రార్థించేటువంటి వాడుగాను, ప్రార్థనతో నీ యొక్క కార్యముల విషయములలో నిర్ణయములు తీసుకునేటువంటి వాడుగాను నీవు ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తం చేయటకు ఆశించేటువంటి వారు, దానిని తెలుసుకునేవారు, ఆ ప్రకారం చేయటానికి నిశ్చయత కలిగినటువంటి వారు, ఆ ప్రకారం చేసేటువంటి వారు సంపూర్ణులుగా ఉండేందుకు ఆశించినటువంటి వారై ఉంటూ ఉంటారు. ఇక్కడ ఎపఫ్రా కొలసీ సంఘస్థులు అలాంటి వారు కావాలనని వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విషయమును మనం గమనించినట్లయితే ఎపఫ్రా కొలసీ సంఘస్థులను గురించి ఆశిస్తున్నటువంటివి ఏదో వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను, కృపలను పొందవలను అనేటువంటి ఆశగాక, పర సంబంధమైనటువంటివి నిరంతరము ఉండేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను వారు పొందవలనని తాను ఆశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది తనకున్నటువంటి, అంటే ఎపఫ్రాకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ మెట్టును మనకు సూచిస్తున్నది. మనము ఇతరుల నిమిత్తము ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాము? వారి ఆత్మీయ బాగోగుల నిమిత్తం ప్రార్థిస్తున్నామా? వారి దినదినము ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తున్నామా? లేకపోయినట్లయితే ఏదో వారికి కావలసినటువంటి ఏ సంబంధమైనటువంటి బెనిఫిట్స్ కోసం ప్రార్థించేటువంటి వారంగా ఉంటున్నామా? మనము జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉన్నది. ఈ దినములలో వాక్య విరుద్ధమైనటువంటి వాటిని కూడా దేవుని చిత్తానుసారమైనటువంటివే అని బోధించేటువంటి వారు చాలా మంది బయలుదేరుతూ ఉన్నారు. ఏదో వాక్యము ఎక్కడో పట్టుకుంటారు, వారికి కావలసిన విధంగా దాన్ని మలుచుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే వారి తప్పిదములను కప్పిపుచ్చుకునే విధంగా, వారి పొరపాట్లను ఇతరులకు చూపించకుండా ఉండే విధంగా దీనికి అర్థమును, జోషమును, భాష్యమును చెప్పి వాక్యాన్ని కూడా ఏదో మార్పు చేసి వాడుకునేటువంటి వారు తయారవుతున్నారు. అది సరైనటువంటి విషయము కాదు. ఇక మూడవదిగా ఎపఫ్రా ప్రార్థించినటువంటి అంశము నిలకడగానుండవలెనని, నిలకడగానుండటువంటి ఆత్మీయంగా నిలకడగానుండవలెనని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిలకడగానుండుట అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా చాలా ప్రధానమైనటువంటి అంశమై ఉన్నది. చాలా మంది నిలకడగా లేనటువంటి పరిస్థితిని బట్టి విశ్వాస జీవితంలో వెనుకకు జారిపోతూ ఉంటారు, లేకపోతే తగినటువంటి విధంగా ఫలించేటువంటి వారు కాకుండా ఆగిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ నిలకడగలిగినటువంటి వారంగా విశ్వాస జీవితంలో కొనసాగాలి. కొన్నిసార్లు ఉప్పొంగిపోయేటువంటి సందర్భాలు రావచ్చును, కొన్నిసార్లు మనము నిరాశ చేత లోయలో ఎక్కడో ఉన్నామేమో అనేటువంటి ఆ యొక్క అభిప్రాయంలో ఉండవచ్చు. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో కొనసాగేటువంటి వారమైనట్లయితే మనము ఉప్పొంగిపోయేటువంటి సమయంలో ఉప్పొంగిపోము, అదే విధముగా నిరాశ పడినటువంటి సమయంలో కూడా నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండగలము. ఆ విధమైనటువంటి స్థిరమైనటువంటి భక్తిని విశ్వాసమును సంపాదించుకున్నటువంటి వారంగా దానిని మెయింటైన్ చేసుకుంటూ సాగేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. ప్రతి విశ్వాసి కొత్తలో తడబడేటువంటి వాడుగా ఉంటాడు. ఇది కొత్త విశ్వాసికి ప్రతి ఒక్కరికి సహజంగా జరిగేటువంటిదే. అయితే కొంతమంది ఎన్నాళ్ళు విశ్వాసిగా కొనసాగుతున్నప్పటికీ తడబాట్లు అనేటువంటివి ఇక అలాగే కొనసాగుతున్నట్లయితే ఏమాత్రము ఆత్మీయ రీతిగా ముందడుగు అనేటువంటిది వారి యొక్క జీవితంలో మనం చూడలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనము వారిని గురించి కొంచెం సంశయించాలి. అసలు ఏం జరుగుతున్నది? ఇతని యొక్క ప్రార్థన జీవితము సరిగా కొనసాగుతున్నదా? ప్రభుతో గడిపేటువంటి సమయము ఇతను సరిగా గడుపుతున్నాడా లేదా అనేటువంటిది మనం కొంత ఆలోచించవలసి ఉంటుంది. నిలకడలేకపోయినట్లయితే నీవు జీవితాంతం తడబడేటువంటి భక్తి జీవితాన్ని జీవించగలుగుతావు గాని స్థిరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వాడుగా నువ్వు ఉండలేవు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశములు మూడు. ఈ మూడు అంశములు సంపూర్ణతను ఆత్మీయ రీతిగా కలిగి ఉండటం అనేటువంటిది, రెండవది దేవుని చిత్తము అనేటువంటి దానిని గురించినటువంటిది, మూడవది నిలకడగా ఉండటం అనేటువంటి దానిని గురించినటువంటిది. ఈ మూడు అంశములను గురించి ఎపఫ్రా కొలసీ సంఘము నిమిత్తం ప్రార్థించాడు. అయితే పౌలు ఇంకొన్ని విషయములను కూడా ఎపఫ్రాని గురించి రాస్తూ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అవి ఏమిటంటే, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని కొలసీ సంఘమునకు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు మాటలను ఉపయోగించటం జరిగింది. అది మొదటిది ఎల్లప్పుడూ అంటే కంటిన్యువల్ అని ఇంగ్లీష్ లో అంటూ ఉంటాం. ఇక రెండవది ప్రార్థనలో పోరాడుట అంటే రెజ్లింగ్ ప్రేయర్ అనేటువంటిది. ఈ రెండు మాటల్ని ఎపఫ్రాని గురించి తాను చేసేటువంటి ప్రార్థనను గురించి పౌలు వాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రభు యొక్క బిడ్డవైనట్లయితే ప్రభుతో నువ్వు నడిచేటువంటి వాడవైనట్లయితే నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ ప్రార్థనాత్మను నీ హృదయంలో కలిగినటువంటి వాడవై ఉంటూ ఉంటావు. నీవు ఇతర పనులు చేస్తూనే ఉంటావు కానీ నీ మనసు మాత్రము ప్రార్థనాత్మతో నిండినటువంటిదై ఉంటూ ఉంటుంది. కాబట్టి నీవెల్లప్పుడూ ప్రార్థన యొక్క గైడెన్స్ లో ప్రభు యొక్క ఆత్మ యొక్క గైడెన్స్ లో నీవు ఉండటం వలన నీవు తప్పులు తక్కువగా చేసే వాడవై ఉంటూ ఉంటావు. ఈ లోక సంబంధమైనటువంటి అట్రాక్షన్స్ కి నీ యొక్క రియాక్షన్ అయినటువంటిది వేరుగా ఉంటుంది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వారి యొక్క రియాక్షన్ కన్నా భిన్నముగా ఉంటూ ఉంటుంది. ప్రార్థనలో పోరాడుట ఇలాంటిది చాలా మందికి ఉన్నదని కూడా తెలియదు. ప్రార్థనలో పోరాడటం ఏంటండి అని చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది పుస్తకాలు తెచ్చుకొని ప్రార్థన చేసేటువంటి వారై ఉంటూ ఉంటారు. సరే పుస్తకం ఇంకోటో అతనికి తెలిసినటువంటి వరకు ఆ ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం. సరే ఆ ప్రార్థన చేసేటప్పుడు పుస్తకంలోని ప్రార్థన చేస్తున్నాడు, చేసేటప్పుడు దాన్ని మీన్ చేసేటువంటి వాడు గాను హృదయాంతరంగం నుండి దాన్ని మీన్ చేస్తూ చెప్తున్నట్లయితే అదో రకంగా మనం భావించవచ్చు. అది కూడా ఏమీ లేదు, ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదివేయటమే. మాకు చిన్నప్పుడు అసెంబ్లీ అని జరుగుతూ ఉండేది. అంటే స్కూల్ ప్రారంభించే ముందు అసెంబ్లీ జరిగేది. ఆ అసెంబ్లీలో ప్రతి దినము ఎవరో ఒకరు మాస్టర్ ప్రార్థిస్తూ చిన్న పాట పాడి, అది క్రైస్తవ స్కూలు కాబట్టి చిన్న పాట పాడి ప్రార్థన చేసి ఆ తర్వాత దినచర్య అనేటువంటిది మేము ప్రారంభిస్తుండేవాళ్ళం స్కూల్లో. అయితే ఈ ప్రార్థించేటువంటి మాస్టర్లలో విశ్వాసులైనటువంటి వారు చాలా తక్కువ. వీళ్ళేం చేసేవాళ్ళు అంటే ఏదో కాగితం మీద రాసుకుని రావటమో లేదా పుస్తకాన్ని తీసుకొచ్చి చదవటమో చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చదివేటువంటి రీతిలో చాలా మందికి తేడాలు ఉంటూ ఉండే. కొంతమంది ఒక రకంగా చదివితే కొంతమంది న్యూస్ పేపర్ చదివినట్టు చదివేవాళ్ళు. న్యూస్ పేపర్ లాగా ప్రార్థన చదువుతున్నాడంటే అతను ఏ విధంగానూ విశ్వాసం కాడనే అర్థము వస్తూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది నీ హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటిదిగా ఉండాలి. ప్రార్థనలో అనేక రకములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. రెజలింగ్ ప్రేయర్ అనేటువంటిది యాకోబు ఎబ్బోకురేవు దగ్గర తాను పోరాడాడు. ఆ విధంగా యాకోబు ప్రార్థించినట్లుగా మనమును ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో మొండి సందర్భముల నిమిత్తమై ఒక్కోసారి మనము నిలిచి ఈ రిజలింగ్ ప్రేయర్ అనేటువంటిది చేసేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ, ఆయనతో ఉన్నతమైనటువంటి మెట్టులో నడిచేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ అనుభవం అనేటువంటిది, రిజలింగ్ ప్రేయర్ అనేటువంటి అనుభవం అనేటువంటిది వారికి ఉంటూ ఉంటుంది. ఈ యొక్క అనుభవం నీకును ఉన్నదా అనేటువంటిది మనం గమనించుకోవలసి ఉన్నది. ఒకవేళ నీవు ఒక సంఘానికి కాపరిపోయినట్లయితే, సంఘంలోని ప్రతి సభ్యుని గురించి, వారి ఆత్మీయ స్థితిని గురించి నువ్వు ప్రార్థించేటువంటి వాడోగా ఈ విధంగానే ఉంటున్నావా? వారి నిమిత్తమే అవసరమైన సమయంలో ప్రార్థనలో పోరాడేటువంటి వాడుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకవేళ ఒక స్థలంలో నువ్వు రక్షణ పొంది ఆ స్థలం నుండి నువ్వు వేరొక స్థలమునకు వెళ్ళిపోయి ఉండవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల కోసము, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి కొరకును నీవు ప్రార్థించేటువంటి వాడుగా ఉంటున్నావా? ఇక్కడ ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే, తాను విడిచి వచ్చినటువంటి ఒక సంఘములోని విశ్వాసులందరూ ఆత్మీయ రీతిగా అభివృద్ధి చెందవాలని, ఆ యొక్క గురి కలిగినటువంటి వాడే వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నీవు నీకే సరిపోనటువంటి ప్రార్థనలను చేసేటువంటి వాడవైనట్లయితే, ఇవన్నీ కూడాను కేవలం గాలిలోని మెడలుగానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే నిన్ను నీవే స్థిరపరచుకోనటువంటి వాడవైనట్లయితే ఇతరుల కోసం నువ్వు ప్రార్థన ఏమి చేయలేవు. ఆ పైగా నువ్వేదో విడిచి వచ్చేసినటువంటి ఆ యొక్క సంఘం నిమిత్తము, ఆ యొక్క పరిచర్య నిమిత్తము, వారి యొక్క స్థిరత్వం నిమిత్తము నువ్వు ప్రార్థించేటువంటి వాడుగా అసలు ఉండలేవు. కాబట్టి నువ్వు ఇతర మందు ఎలా ఉన్నావు? ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో సరైనటువంటి రీతిగా నువ్వు కొనసాగగలుగుతున్నావా? దీనిని మనము ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎపఫ్రా గురించి ఇంకో మాట కూడా వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియరా పొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆహా, ఎటువంటి మంచి సాక్ష్యమును పౌలు ఎపఫ్రా గురించి ఇవ్వగలుగుతున్నాడండి. ఎపఫ్రా కేవలం కొలసీ సంఘస్థుల కొరకు మాత్రమే కాదు గాని, ఇతర సంఘస్థుల గురించి కూడా ప్రార్థిస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అంతేకాదు, ఈ ప్రయాస ఎలాంటి ప్రయాస పడుతున్నాడంటే, బహు ప్రయాస పడుచున్నాడు అనేటువంటి మాట పౌలు ఇక్కడ వాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. మనము ప్రయాస పడటం అనేటువంటిది వ్యర్థంగా ప్రయాసపడేటువంటి వారంగా ఈ లోకంలో చాలా విషయముల నిమిత్తమై ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము అప్పుడే కనపడి అంతలోనే మాయమైపోయేటువంటి ఇహ సంబంధమైనటువంటి క్షణభంగురమైనటువంటి సంతోషము ఉన్నది అని చెప్పబడుతున్నటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడుతుంటాం. కొంతమంది ఆస్తిపాస్తుల కొరకు, డబ్బు కొరకు ప్రయాసపడేటువంటి వారు, వీటి నిమిత్తమై ప్రాణములను సహితము పోగొట్టుకున్నట్టుకైనను వారి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. అయితే ఒకసారి నువ్వు ప్రాణం పోయిన తర్వాత దానిని నువ్వు అనుభవించలేవు. ఆ తర్వాత ఇంకెవరైనా అనుభవించినా అది ఎంత కారణం నీ వారికి చెందుతుందో తెలియదు. అయితే వ్యర్థముగా వీటి విషయమై ఎంతో సమయం వెచ్చించచ్చు. నిజముగా శాంతిని, సమాధానం ఇచ్చేటువంటివి, నిజముగా నీ యొక్క ఖాతాలో జమ కట్టబడగలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ బహుమానములను గురించి నీవు ఆలోచించినటువంటి వాడవైనట్లయితే నీవు బుద్ధిహీనుడవే. ఎపఫ్రా ఆ విషయములను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కేవలము కొలసీ సంఘమున గురించి మాత్రమే కాకుండా ఇతర సంఘములను గురించి సహితము ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వాడుగా, బహుభారం కలిగినటువంటి వాడుగా, నిలకడగలిగినటువంటి వాడుగా తను ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ఆత్మల కోసం ప్రయాసపడేటువంటి ఆ ప్రయాస ఎటువంటిదై ఉండాలంటే, అది మొట్టమొదటిగా నిస్వార్థమైనటువంటిదై ఉండాలి. దానిలో స్వార్థం అనేటువంటిది ఏకోసేనా కనపడదు. చాలా మంది చేసేటువంటి సేవలలో, క్రైస్తవ సంఘములలోనే స్వార్థం అనేటువంటిది చాలా ఎక్కువ కనపడుతున్నది. ఆస్తిపాస్తులను పోగు వేసుకోవటం అనేటువంటిది, వారు పెత్తనం చెలాయించటం అనేటువంటిది, వారు లగ్జూరియస్ లైఫ్ గడపటం అనేటువంటిది, ఇవన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి. అయితే నిస్వార్థమైనటువంటిదిగా ప్రభు కోసం నీవు చేసేటువంటి, ప్రభునందు ఆత్మల కోసం నువ్వు పడేటువంటి ప్రయాస అనేటువంటిది ఉండి తీరాలి. రెండవది, ఆత్మల కొరకైన భారం కలిగినటువంటిదిగా అది ఉంటుంది. మూడవది, ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకునేటువంటిదై ఉంటుంది. నాలుగవది, దేవుడు మెచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఐదవది, నీ యొక్క ఇహ సంబంధమైన పాపులారిటీని కోరేటువంటిదిగా అది ఉండదు. ఆరవది ప్రేమతో నిండినటువంటిదై ఉంటుంది. దీనిలో సెల్ఫ్ డిఫెన్స్ అని, ఇతరుల కొరకు పోరాడే పోరాటం, రెండు ఇమిడి ఉంటాయి. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీకు అవసరమైనప్పుడు నీవు సెల్ఫ్ డిఫెండ్ చేసుకునేటువంటి వాడుగా ఉంటావు. అంటే డిఫెండ్ చేసుకోవటం అని అంటే నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి వాడుగా, సాతాని యొక్క క్రియల నుండి నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి వాడుగా ఉండటం అనేటువంటిది. అదేవిధంగా ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు వారి ఆత్మీయ అవసరముల నిమిత్తమై నీవు వారి పక్షంగా ప్రార్థనలో పోరాడేటువంటి వాడుగా ఉంటుంటావు. ఈ విషయములన్నీ కూడాను నీవు ప్రభువు కోసం పోరాడేటువంటి వాడువైనట్లయితే, ఆత్మల కోసం ప్రయాసపడేటువంటి వ్యక్తివైనట్లయితే, ఎపప్రా లాంటి ఆ యొక్క బలమైనటువంటి దైవదాసుని వలె నీవు కూడా ప్రయాసపడేటువంటి వాడు అయినట్లయితే, ఈ లక్షణములన్నీ కూడాను నీలో కనపడి తీరాలి. చాలా మంది ఏదో అటు బరుగులెడుతూ ఇటు బరుగులెడుతూ ఏది చేస్తూ ఇది చేస్తూ మేమే అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునేటువంటి వారే తయారవుతున్నారే తప్ప, ఈ యొక్క లక్షణములు కనపడతాదేమో నన్ను చూస్తే ఒక్కడి కూడా కనపడినటువంటి పరిస్థితి నెలకొని ఉంటున్నది. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకొని ప్రభువునందు మనము ఆత్మల కోసం పడుతున్నాము అని చెప్పేటువంటి ఆ యొక్క ప్రయాస, అది కేవలం ప్రభు నిమిత్తమై పడేటువంటిది గాను మన స్వార్థ ప్రయోజనముల నిమిత్తమై కాకుండా చూసుకున్నట్లుగాను ప్రభు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, ఈ ఉదయకాలం అందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చినాం. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎపఫ్రాను గురించి ఎటువంటి మంచి సాక్ష్యమును ఇస్తున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. తాను ఒక సంఘమ నిమిత్తమే కాకుండా అనేక సంఘముల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. వారి యొక్క ఇహ సంబంధమైనటువంటి విషయములను కాక వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆత్మీయ రీతిగా ఎదుగవలనటువంటి ఆశతో వారి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు, నిలకడగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి భారమును మీరు కూడా మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ మమ్మలను మేము కాపాడుకొనొచ్చు మీ యొక్క సన్నిధిలో. ఇతరుల కొరకును ప్రార్థించేటువంటి వారంగాను ప్రయాసపడేటువంటి వారంగాను ఉండగలుగునట్లుగా మమ్మలను మీ యొక్క సన్నిధిలో పైకి లేపండి. క్రీస్తు నామందు వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్.